మాతృదేవో భవ. అమ్మాయని పిలువగానే కమ్మని ప్రేమామృతము కడుగురి పింఛున్. అమ్మాయని పిలువగానే కమ్మని ప్రేమామృతము కడుగురి పింఛున్. నిమ్మనమున అమ్మను నే నమ్మితి వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. అమ్మాయని పిలువగానే కమ్మని ప్రేమామృతము కడుగురి పింఛున్. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదమనే కార్యక్రమంలో 1901వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 601వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 801వ నామంలో ఉన్నాం. పుష్టాయై నమః 36 తత్వాలతో ఏ రకంగా సృష్టి నిర్మాణం జరిగిందో, సృష్టికర్త ఎలా పోషింపబడ్డాడో మనం చెప్పుకుంటున్నాం. సృష్టి ఇలా పుష్టి చెందింది, అదే పుష్ట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, ఆ పైన అహంకార చతుష్టయం, దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. నిన్న అక్కడ ఆపాం, చాలా ముఖ్యమైన చిత్తం దగ్గర ఆపాం. ఈ సంకల్ప వికల్పాల్లోనే ఎక్కువ చేయకూడదు అసలు. సంకల్ప వికల్పాలు అక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంతసేపు చర్చ దీని గురించి? మనకు పరిస్థితులను బట్టి, మనకు అందుబాటులో ఉన్నది ఏదో వచ్చేద్దాం. మనం చేయగలిగింది చేయాలి, చేయలేనిది మనం ఎప్పుడు చేయలేము. అసాధ్యాన్ని ఎప్పుడు మనం సాధ్యం చేయలేము, కష్టసాధ్యాన్ని సాధ్యం చేయొచ్చు. కొన్ని అసాధ్యాలు ఉంటాయి, మన శరీరాన్ని బట్టి, మన స్థాయిని బట్టి వదిలేయడమే. ఓ పక్షి మనిషిలా ఏదో చేయాలంటే సాధ్యం అవుతుందా? మనిషి మాత్రం పక్షిలా చేయాలంటే సాధ్యం అవుతుందా? అంటే పక్షిలాగా ఎగరాలనే సంకల్పాన్ని మనిషి వదిలేయాలి. ఇప్పుడు ఎగరకపోతే నష్టం ఏమిటని ఆలోచించాలి. అది వైజ్ఞానిక అభివృద్ధికి కూడా ఆటంకమేం కాదు. పక్షిలాగా ఎగరాలంటే విమానం కనిపెట్టాడు మనిషి నిజమే, అటువంటి సంకల్పం వల్లే కనిపెట్టి ఉండొచ్చు. కానీ పక్షిలా ఏమి ఎగరట్లే, విమానం పరిమితి ఉంది. పైగా ఈ విమానంలో ఎగరడానికి పక్షికి చాలా తేడా ఉంది. పక్షి ఊరికే 2 మామిడి పళ్ళు జామ పండు గింజలు తిని ఆకాశం అంత ఎత్తి ఎరిగింది. మనం విమానంలో ఎగరాలంటే 16,000 ఖర్చు పెట్టాలి. పైగా మళ్ళీ కింద పడతామో లేదో తెలియదు. అంచేది ఏదో వైజ్ఞానిక అభివృద్ధి ఆగిపోతుందని మాట్లాడుతున్నాను. అదేమీ ఆగదు. పైగా తాత్వికమైన ప్రవచనం అనేది అందరూ పాటించరు. చేసేవాడు చేస్తూనే ఉంటాడు, వాడిని చేయనివ్వండి. మనకి జ్ఞానం కావాలి, సుఖంగా ఉండాలంటే పిచ్చి ప్రయత్నాలు అక్కర్లేదు. పక్షి పక్షిలా ఉంటుంది, మనిషి మనిషిలా ఉండొచ్చు. పక్షి మనిషిలా ఉండాలని ప్రయత్నం చేయట్లేదే, మనిషి మాత్రం పక్షిలా ఉండాలని ఎందుకు అనుకోవాలి? మనిషి స్థాయిలోనే మనిషి ఉంటే సరిపోతుంది. అభివృద్ధి పేరు మీద వినాశం చేసుకుంటున్నాం మనమే. ఇక అక్కడి నుంచి మామూలు విమానం కాదు, సొంత విమానాలు కూడా బయలుదేరాయి. ఐశ్వర్యం పెరిగిన కొద్దీ మనిషికి ఒక్క విమానమా? ఒక విమానాన్ని, ప్రైవేటు విమానాన్ని ఇంటి దగ్గర పెట్టుకోలేడు. ఏ విమానాశ్రయంలోనే పెట్టాలి? అక్కడ అద్దె రోజుకి 1 లక్ష 2 లక్షలు ఉందని వీడు వాడినా వాడకపోయినా అంత అద్దె ముందు కట్టుకోవద్దండి. ఎందుకంత వైభవాలు ఇవన్నీ ఇలాగ పెంచుకుంటూ పోతున్నాం. ఇదంతా రకరకాల అనుభవాలు, చిత్తం, జ్ఞాపకాలు. నేనంత ఐశ్వర్యవంతుడు అని మాటి మాటికి అనుకోబట్టే ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ. ఆ నేను ఒకప్పుడు అడుక్కు తిన్నవాడిని, ఈవేళ ఐశ్వర్యానికి వచ్చాను, దా ఐశ్వర్యం పట్టింది, దానికేముందిలే అనుకుంటే మామూలుగానే బతుకుతాం. అంచేది మనస్సు సంకల్ప వికల్పాలు తగ్గించుకుని, ఒకవేళ అయినా ఏదో తొందరగా ఓ నిర్ణయం తీసుకుని చేసి దాన్ని వదిలేయాలి. అక్కడ చేసే వదిలేయి, డూ ఇట్ అండ్ లీవ్ ఇట్. ఇంకా దాని ఫలితాలు ఇంక అన్నీ వద్దు, ఇంక అయిపోయింది. అక్కడ దాన్ని వచ్చినప్పుడు చూసుకుందాం. మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది, ఏదో సమాధానం చెప్పాం, వదిలేయి, మళ్ళీ వచ్చి చూసుకో చెప్పింది ఏమవుతుందో, వాడేమనుకో. అయితే ముందే ఆలోచించుకో, చెప్పాక ఆలోచించి ఉపయోగం ఎలా? ఎందుకంటే ఫోన్ వెళ్ళిపోయింది, ఫోన్ వెళ్ళిపోయింది. అక్కడ రికార్డింగ్ సాధనాలు కూడా పెరిగాయి, మధ్యన రికార్డు కూడా చేసి ఉండొచ్చు ఆయన. ఇంక నువ్వు పత్రికలు వక్రీకరించేయంటే కుదరదు ఇక్కడ అంతే. కానీ అయింది ఏదో అయింది, తర్వాత చూసుకుందాం, అది వచ్చాక అంతే. వస్తువు చూసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ ఇలా అయింది అలా అయింది అని ఇలా అన్నారని అసమానం చర్చిస్తూ కూర్చుంటే వాళ్ళందరూ ఆ విషయాలు వదిలేసి ఉండొచ్చు. కానీ మన మనస్సు చిత్తం రూపంలో ఈ జ్ఞాపకాలను వదలకపోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు మనకే వస్తాయి, వారికి రావు. ఇదే మనస్సు, బుద్ధి, చిత్తం. వీటన్నిటికంటే పైది మూలమైంది అహంకారం. నేను అనడం వల్లే మనస్సులో జ్ఞాపకం. చేసిన పని నేను చేశాను అనకుండా జరిగింది అనుకుంటే జ్ఞాపకం పెట్టుకునే పనే ఉందండి. ప్రకృతిలో జరిగిన పరిణామాలన్నీ మనం గుర్తుపెట్టుకుంటున్నావా? ఏమండి ఇవాళ విశేషాలు ఏమిటండి అంటే, మా ఇంటికి పొద్దున్నే ఒక ఆయన వచ్చాడండి అని చెప్పొచ్చు, మా అబ్బాయి ఫోన్ చేశారండి అని చెప్పొచ్చు, అంతేగాని ఎవరైనా సరే ఇవాడ విశేషాలు ఏమిటంటే శిష్య ఋతు వెళ్ళి వసంత ఋతు వచ్చిందని ఎవడు చెప్పడు, వాడికి అనవసరమైన విషయం అది. రాదేమిటి, ఆదివారం వెళ్ళి సోమవారం వచ్చిందని ఎవడో చెప్పడు. ఇది ఎందుకు జ్ఞాపకం పెట్టుకోమనం అంటే అది మనకు సంబంధించింది కాదని మనకు తెలుసు. శిశు ఋతువు వెళ్ళి వసంత ఋతువు రావడం, ఆదివారం వెళ్ళి సోమవారం రావడంలో నేను అనేది లేదు. అక్కడ మామూలుగా జరిగింది. జీవితంలో పరిణామాలు కూడా మామూలుగానే జరిగితే నేను అక్కలేదు. తాయింట్లో జరిగింది, నాకు కాబట్టి జరిగింది, నేను కాబట్టి చేశా. ఇదే కొంప, కొంపలు అంటుకుపోయే విషయం. కాబట్టి వీడే అనుభవిస్తాడు మొత్తం అన్నీ. ఆ వదిలివలసిందే నేను. మోక్ష సామ్రాజ్యంలోకి ఎవరు ఎవరు పోతారో అన్నట్టు భోజమహారాజు చూశారు. ఎవరు జవాబు చెప్పట్లా, నేను పోతే పోవచ్చును అన్నట్టు కాళిదాసు. మోక్ష సామ్రాజ్యంలోకి ఎవరు పోతారండి అంటే నేను పోతే పోవచ్చును అన్నట్టు. అదే అంటే నేను పోతే పోవచ్చును అంటే నేను అనేది పోతే మోక్ష సామ్రాజ్యంలోకి పోతాం కదండి అన్నట్టు కాళిదాసు. అలాగే ఉంటుంది. అంచేత అహం ఆ నేను అన్నిటికీ మూల, ఆ నేను వల్లనే జ్ఞాపకాలు పెట్టుకుంటాం మనం. నాది అంటూ ఓ చరిత్ర నేను చెప్పాలి, మళ్ళీ రాయాలి, దీన్ని 60 ఏళ్ళకి ముద్రించాలి, అందరూ చదవాలి, ఇది చాలా గొప్పగా ఉందని అనాలి, ఎవరి జీవితం ఇలా లేదండి అనాలి. ఏదో ఇవన్నీ మన గొడవలే. ఇవన్నీ అవి ఎదుటి వాళ్ళకి లేవు. ఇలా ప్రతి వాడు అనుకోబట్టే అడ్డమైన పుస్తకాలు తయారయ్యాయి. మొత్తం ఎక్కువైపోతున్నా చదివేవాళ్ళు లేడు. ఎవరు జీవిత చరిత్ర నుంచి ఎవరు నేర్చుకుంటున్నది ఏం కనపడట్లేదు. ఊరికే రాసుకోవడం తప్ప. ఇప్పటికీ గాంధీ గారి జీవిత చరిత్ర, ఒక యోగి ఆత్మకథ ఇలాంటివే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. మనం ఎవరో ఎన్ని రాసినా ఏం అమ్ముడవట్లా. మొదటి ముద్రణతోనే అయిపోయింది దానికి. సంవత్సరకాలతోనే మొత్తం అన్ని దద్దినాలు సంవత్సరకాలలోనే. ఇంక గయాశ్రాద్ధమే ఇంకేం లేదు ఇంక. అంటే ఈ కాంక్ష వదిలేయాలి. అసలు అదేదో ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ముద్రణ చేయాలి, దాన్ని 10 మందికి అందించాలి. ఇంత కాంక్ష అవసరమైన వాడు చేసుకుంటాడు. అది అవసరం అనుకుంటే వారు చేసుకుంటారు. ఇంతవరకు ఎవరూ చెప్పని భావం చెప్పాం. ఇంతవరకు ఎవరు రాయని పద్యం రాశాం. ఇంతవరకు ఎవరూ చేయని పని ఏదో చేసాం. ఇది లోకానికి తెలవాల్సిన అవసరం కూడా ఉంది. తెలిస్తే కొంతమంది జీవితాలు బాగుపడతాయంటే తప్పకుండా రాయొచ్చు. అప్పుడు సత్యమే రాయాలి. అప్పుడు ఆత్మకథ చాలు నిజానికి. ఆ నేను లేకుండా ఉంటే ఈ గొడవ ఉండదు. ఈ నేనుకు మూలం మూల ప్రకృతి, దానికి మూలం అవ్యక్తం. ఆ అవ్యక్తమే అవ్యక్తాద్వ్యక్త సర్వ ప్రభవంత్యహరాగమే రాత్రియాగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సముజ్ఞకే. అన్ని అవ్యక్తం నుంచే వచ్చాయని చెప్పాడు. ఇవే 36 తత్వాలు. వీటి చేత పుష్టి పొందింది కాబట్టి జగద్రూపమైనటువంటి అమ్మవారిని పుష్టా ఏ నమః అన్నారు. ఇప్పుడు 802వ నామం పురాతనా ఏ నమః. అన్నింటికీ మూలమైనది, అన్నింటికీ మూలమైన లలితాదేవికి నమస్కారం. పురాతనాయై నమక. అన్నింటికీ మూలమైనది కాబట్టే మనం పూజించిన, అర్చించిన, ఆరాధించిన, ప్రేమించిన, భావించిన ఆ మూలతత్వమైన భగవంతుణ్ణే ప్రేమించాలి. మనుషుల్ని ప్రేమించకూడదు. మనుషుల్ని మనం ఇష్టపడడం అంటాం, దాన్ని ప్రేమని చెబుతూ ఉంటాం. కానీ నిజానికి అది ఇష్టపడడం. వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నంతకాలం మనకు ఆ ఇష్టం కొనసాగుతుంది. కొంచెం వ్యతిరేకంగా మారితే ఇష్టం పోతుంది. ఒక్కోసారి వీళ్ళు ఇష్టం అంటాం, ఒక్కోసారి వాళ్ళు ఇష్టం అంటాం. ఈ ప్రేమలు ఇష్టాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రేమకి ఇష్టానికి మనం భేదాన్ని గమనించలేకపోతున్నాం. ఒక వ్యక్తి యందు ఉండేది ఇష్టం, మొత్తం జగత్తు మీద ఉండేది ప్రేమ. ఇప్పుడు ప్రేమిస్తున్నాం అనేవాళ్ళు కాస్త ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మీద ఉండేది ఇష్టం, మొత్తం సృష్టి మీద ఉండేది ప్రేమ. ప్రేమించడం అంటే కొడుకుని ఎలా ప్రేమించామో కుక్కను అలాగే ప్రేమించాలి. అంటే కొడుకుని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టి కుక్కను తీసుకొచ్చి పడుకోబెట్టి మనకు అది వ్యాధులు వస్తాయి. కుక్కకి ఎలా కుక్కను ఎలా చూడాలో అలా చూస్తూ అవమానించకుండా, కొడుకుతో ఎలా ఉండాలో అంతవరకు ఉండి అక్కడ వదిలేస్తే సమానంగా చూడడం చూసినట్టే. కొడుకు దగ్గరికి వచ్చేసరికి 100 కోట్ల ఆస్తులు కట్టబెట్టాలని చూస్తాం మనం. కుక్క దగ్గరికి వచ్చేసరికి ఎంగిలి మెతుకులు కూడా పెట్టడానికి ఆలోచిస్తాం. పెట్టచ్చు కానండి, ఇంటి ముందంతా పాడవుతుందండి. కొంపలు అంటుకుపోయి ఇప్పుడే తాజ్మహలా మన ఇల్లు పాడైతే ఏమైంది? ఏది ఎవరికి పెట్టడం మానేసాం మనం. పాడవుతుంది పాడవుతుంది, నీట్గా ఉండదు నీట్గా ఉండదు. మన పిల్లలు పాడు చేస్తే ఇదే ప్రేమకి ఇష్టానికి తేడా. పక్షులు జంతువులు అన్నీ బతకాలి కదా, అంటే మనం ఏదో చేయాలి కదా. ఇంటి ముందు పాడవుతుంది ఇంటి ముందు పాడవుతుంది అని చెప్పేసి ఇంటి దగ్గర విచిత్రం అండి. చెట్లు ఉంటే చెట్లు ఆకులు రాలిస్తే ఏ పూటకు ఆ పూట ఊడ్చేస్తున్నారు. చాలా తప్పండి, పర్యావరణానికి హానిది. చెట్ల కింద పడిన ఆకులు అలా ఊడవకూడదు అస్తమానం. ప్రతిరోజు ఊడ్చేసి నున్నగా చేయాల్సిన అవసరం ఏం లేదు. అదేనా బోడుగుండా? అక్కడ వాన కురిస్తే ఆ చెట్ల ఆకులు రాలిన ఆకులు తడిసి లోపలికి వెళ్ళి మళ్ళీ చెట్టు ఇంత పెద్ద అంత చెట్టు అవుతుంది, మళ్ళీ చెట్టు నెట్టింపు అవుతుంది, భూమిలోకి నీళ్ళు ఇంకుతాయి. అంతేకాదు చెట్ల కింద ఆకులు రాలి ఉంటే ఇంటి ముందు చెట్ల కింద కురిసిన వాన నీళ్ళని ఈ చెట్ల ఆకులు పీల్చుకుని వాటిని వాటి అవి తడుపుకొని లోపల భూమిలో ఇంకేలా చేస్తాయి. ఇంకుడు గుంతలు వేరే అక్కర్లేదు. మనం ఎంతసేపు అసలు చెట్లు కూడా లేకుండా నా గచ్చు చేయించాడు అక్కడ. ఇంత ఎందుకంటే మనం పొద్దున నడవాలి, అంత ముఖ్యం ఇక్కడ పొద్దున నడవడం సాయంత్రం ఏడవడం. ఆ మట్టి నేల మీద నడవకూడదా, ఆ చెట్ల కింద నడవకూడదా, ఆకులు గలగలలో నడవకూడదా, కొంపలు అంటుకుంటాయి ఎంత భయమా. ఈ శుభ్రత శుభ్రత నీట్నెస్ అనే దాని పేరు మీద పర్యావరణాన్ని ఎంత నాశనం చేస్తున్నామో తెలీదు, సహజ ప్రకృతికి అపకారం చేస్తున్నాము. అన్నిటి పట్ల సమానంగా ఉండమంటే అంతే, ఇంట్లో వాళ్ళ పట్ల ఎలా ఉంటామో పర్యావరణం పట్ల కూడా అలాగే ఉండాలి బాధ్యత అంటే అంతే. అందుకే అన్నిటికీ మూలం అమ్మవారు అయినప్పుడు, అన్నిటికీ మూలం భగవంతుడు అయినప్పుడు మనం ఏ భేదము లేకుండా ప్రేమించవలసింది కూడా భగవంతుడే. భౌతిక బంధాలన్నీ అవసరాల నిమిత్తమే, అనుబంధాల నిమిత్తమే. అక్కడ చేయాల్సిందంతా అనుభవం కాదు, అభినయమే. భగవంతుడి దగ్గరే స్వచ్ఛమైన హృదయం. నన్ను ప్రేమించుటకి ప్రపంచమున ఉన్నారెందరో బంధుగులు, జననీ పుత్ర కళత్రమిత్రజన భాస్వద్రూపులై మోపులై. పరమేశ్వర, నన్ను ప్రేమించుటకి ప్రపంచమున ఉన్నారెందరో బంధుగులు, జననీ పుత్ర కళత్రమిత్రజన భాస్వద్రూపులై మోపులై. అయినను ప్రేమింపగజాలనెవ్వరిని, జ్ఞానప్రాప్తికై దీప్తికై నిను ప్రేమింతు నిరంతరాయముగ. విణీ గణ్య శూన్యా శివా, విణీ గణ్య శూన్యా శివా అని ఇష్టదైవంలో శివుడు గురించి పద్యం వెళ్ళాను. నన్ను ప్రేమించడానికి తల్లి, భార్య, పిల్లలు, మిత్రులు, పుత్రులు ఇలా చాలామంది ఉన్నారండి. పరమేశ్వర, నీకెవరున్నారయా నేను ప్రేమించేవాళ్ళు? దేవుణ్ణి మనం అవసరాల కోసం ప్రేమిస్తామండి, గుడి చుట్టూ తిరుగుతాం, కోరికలు కోరుతాం. నేను మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఈ బంధాలన్నీ వదులుకుని నన్ను ప్రేమించవయ్యా, నేను చూసుకుంటాను నీ సంసార సంగతి అంటే, నేను నిన్ను సంసారాన్నే ప్రేమిస్తూ ఉంటాను, మా సంసార సంగతి నువ్వు చూసుకుంటున్నావు. అందుకని నన్ను ప్రేమించడానికి ఎంతోమంది ఉన్నారయ్యా, జననీ పుత్ర కళత్ర మిత్రజన భాస్వద్రూపులై మోపులై. పెద్ద గడ్డి మోపుల్లో ఉన్నారు వీళ్ళందరూ భారంగా. అయినను ప్రేమింపగజాలని ఎవ్వరని, అయినా ఇవేవి సరైన బంధాలని నాకు అనిపించట్లేదు. జ్ఞానప్రాప్తికై దీప్తికై నిన్ను ప్రేమింతు నిరంతరాయముగా. సరైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మ ప్రకాశాన్ని పొందడానికి, దీప్తికి నిన్ను నిరంతరాయంగా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే స్మరణ రూపంలో నిన్ను ప్రేమిస్తూ ఉంటాను. అందుకే చివరి విశేషణం మంచిది పడింది అమ్మవారి దయవల్ల. మన ప్రయత్నం మనం చేస్తే అమ్మవారు ఆ పదాలు ఇస్తుంది, కొత్త పదం ఇది శివుడికి, వేణీ గణ్య శూన్య శివ. ఏమిటి వేణీ గణ్య శూన్య అంటే? జుట్టు లేనివాడా, జడ లేనివాడా, వేణిగా గడింపబడిన ఆకాశము కలిగిన వాడా, వ్యోమకేశ అంటారు శివుణ్ణి. శూన్యం అంటే ఆకాశం అక్కడ లేకపోవడం కాదు, ఆకాశం లేదంటే లేదు, ఉందంటే ఉంది, శూన్యం అంతే. అంచేది ఆకాశమే కేశభాష్యంగా కలిగిన పరమేశ్వర అని అంటే ఈ సంసారాలు కూడా, ఈ జీవితాలు కూడా ఉంటాయి, ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవు అనుకుంటే లేవు, ఏముంది. అందుకని శాశ్వతమైన అనుబంధం నీతోటయ్యానది, ఈ ఎవరితోటి కాదు, ఈ జగత్తుతోటి కాదు. ఇది పురాతనాయ నమః. ఇప్పుడు 803వ నామం. పూజ్యాయ నమః. అన్నింటికీ మూలం కాబట్టే, ఆది నుండి ఉంది కాబట్టే అమ్మవారినే పూజించాలి. ఇది దేవతల పూజకు సంబంధించి కూడా వర్తిస్తుంది. మనం దేవతా పూజలో ఎప్పుడు శివుణ్ణో, రాముణ్ణో, కృష్ణుణ్ణో, అమ్మవారినో, వెంకటేశ్వర స్వామినో పూజిస్తే తప్పు లేదండి. కానీ ఇంకా దిక్పాలకులకి, నవగ్రహాలకి అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. వాయువు పూజ, అగ్ని పూజ, యముడు పూజ, చిత్రగుప్తుడి పూజ, ఈ మధ్య అది కూడా బయలుదేరింది, చిత్రగుప్త వ్రతం అనడం. ఏమీ లేదు, భయాలు ఎక్కువైపోయినాయి జనంలో. చిత్రగుప్తుడికి వ్రతం చేసేస్తే ఆయన మన పాపాలు రాయకుండా, ఇది లంచమిచ్చి మానిపించడమేనా? ఇది ప్రభుత్వ కార్యాలయంలో లంచం ఇచ్చి ఏమండి ఈ పని చేయండి, ఈ పని చేయొద్దండి అనడానికి, చిత్రగుప్తుడు వ్రతం చేసి ఆయన సహస్రనామాలు చదివి 10 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి సంభావనలు ఇచ్చి మా పాపాలు పోవాలనడానికి తేడా ఏముందండి? మనం భక్తి మార్గంలో ఉన్నామని చెబుతున్నాం, మోసం చేస్తున్నాం ఇక్కడ చిత్రగుప్తుడిని, మన కూడాను మన మనం మోసం చేసుకుంటున్నాం. ఈ మాత్రానికి పాపాల పట్టికలోంచి ఆయన ఏమో ఉమ్మెట్టి జరిపేస్తాడా మొత్తం అని? నేను ఇప్పుడు ఉమ్మెట్టి జరిపితే కరోనా వస్తుంది, చిత్రగుప్తుడు పోతాడు కరోనాతోటి. ఎందుకు మనం ఈ నమ్మకాలన్నీ పెంచుకున్నాం? మన భయం కారణంగా. మరి ఏ వ్రతాలు ఏ నోములు చేసినా అలా పాపాలు పోవు, అనుభవించి తీరాల్సిందే. పోతే పుణ్యాలు కూడా పోతాయి. మరి నోము చేసిన వాళ్ళు పుణ్యం కూడా పోవాలని కోరండి, కోరరు. ఇదే మనిషి స్వార్థం. అందుకనే పొందవలసింది పూజ్య, అమ్మవారిని పూజించమని ఎందుకన్నారు అంటే మోక్షం కోరు. ఎందుకు కోరుతావు ఇవన్నీ? ఆ మోక్షం అనేది కూడా ఒక కోరికే, అదే తప్పని చెప్పారు వేదాంతంలో. కోరిక ఉంది అంటే మోక్షం రాదయ్య అన్నారు. ఒకవేళ కర్మకాలి మనస్సుకి ఏదో కోరాలి అనిపిస్తే మోక్షం కోరదామండి, ఇవన్నీ ఎందుకండి? ఆ మోక్షాన్ని కూడా కొంతమంది మహానుభావులు విచిత్రంగా వర్ణించారు. మోక్షం కూడా వద్దన్న వాళ్ళు ఉన్నారండి. మాకు ఈ పూజే కావాలి. పూజ అంటే భౌతికమైన విగ్రహారాధన అనుకుందాం, కాసేపు సగుణ ఆరాధన అనుకుందాం. మరి పూజ అనేదాన్ని మనం అలాగే వాడతాం కదా. ఆత్మధ్యానం చేస్తే పూజ అనం, నిజానికి అదే పూజ, కానీ అనం మనం. పోనీ మనం అంటున్న దాంట్లోకి వద్దాం. వారు మన దగ్గరికి రాకపోతే మనమే వారి దగ్గరికి వెళదాం, మధ్య నష్టమేముంది? విషయం అర్థం కావాలి. ఆ గుళ్ళల్లో చేసే అర్చనలో కూడా ఒక్కోసారి అర్చకులు కానీ భక్తులు కానీ ఎంత తన్మయులైపోతారో తెలుసునండి. వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంటుంది. త్వద్గోపురగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః మత్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఒక భక్తుడు శ్రీవేంకటేశ్వర స్వామిని సేవించి తిరుపతి వీలైనప్పుడు అలా వెళ్ళి ఆ విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూసి ఆ గోపురాలు చూసి కనక కలశాలు చూసి దండం పెట్టుకుని ఉంటున్నట్టు. సరే, అందరిలాగే అతనికి మరణం వచ్చింది, తప్పదు కదా. మరణం వచ్చాక అతనికి ఏదో ఆ పుణ్యం కారణంగా అతని జీవితం కూడా చాలా మంచిది కారణంగా ఎవరికి ఏ అపకారం చేయలేదు, వీలైనంత వరకు ఉపకారం చేశాడు. భగవద్భక్తులు అంటే అపకారం చేయని వాడే కదా. అపకారాలు చేసిన తర్వాత భక్తికి అర్థమే ఉంది? భక్తి అంటే పంగనామాలు, నిలువునామాలు, అడ్డనామాలు కాదు. భక్తి అంటే అపకారం చేయకుండా ఉండడం, వీలైతే ఉపకారం చేయడం. అతనికి ఆ సజ్జన జీవితం కారణంగా, సద్గుణభరితమైన జీవితం కారణంగా వైకుంఠం వచ్చింది, స్వర్గం వచ్చింది, పుణ్యలోకాలు. తీసుకెడుతున్నట్టు తిరుపతి గోపురం నుంచే వెడుతున్నట్టు వెడుతుంటే అతను చూసి, అయ్యా దేవతూతలు కదా, వద్దొద్దు వద్దొద్దు, నేను ఆ గుడి దగ్గర ఉంటాను, నన్ను వదిలేయండి, ఆ స్వర్గం వద్దు, ఏమవుతుంది నాకు? త్వద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణాక, నీ గోపుర శిఖరాలను చూసిన వాళ్ళై స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మాకు స్వర్గం వద్దయా అన్నట్టు. అంటే వాళ్ళు అన్నట్టు నీకు స్వర్గం కోసం తీసుకెళ్ళటం లేదు నిన్ను, అంతకంటే గొప్ప పుణ్యాలు చేసావు నువ్వు, అందుకని అపవర్గం మోక్షం ఇవ్వడానికి తీసుకెడుతున్నావు. అంటే మోక్షం కూడా వద్దయా? మోక్షం ఇస్తే మళ్ళీ మా స్వామివారి సేవ నాకు దొరకదు కదా, శరీరం ఉండదు కదా, శరీరం ఉంటే కానీ స్వామివారిని సేవించలేం కదా. స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయం తక, నాకు ఆ మోక్షం ఇస్తే శరీరం ఉండదు, శరీరం లేకపోతే నేను సేవించను. ఎందుకయ్యా? వీలైతే నాకు ఆయుర్దాయాన్ని పెంచి ఆ తిరుపతి గుడి దగ్గర పారేయండి అన్నట్టు అలా కోరేవాళ్ళు ఉంటారు. పూజ్యాయ నమః అన్న నామంలో ఉన్నాం. త్వద్గోపురగ్రశిఖరాణి నిరీక్షమాణాక స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయం తక మత్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ లోకమంతా, ఈ జీవితం అంతా, ఈ జీవితంలో సజ్జనుడుగా భూమి మీద బతికిన కారణంగా, భగవత్సేవ కూడా చేసిన కారణంగా, దేవాలయాలను పోషించిన కారణంగా ఒక భక్తుడికి స్వర్గం, అంతేకాదు మోక్షం కూడా ఇద్దామని చెప్పేసి దేవదూతలు దిగివచ్చి విష్ణుదూతలు తీసుకెడుతూ ఉంటే ఆ భక్తుడు ఏమంటున్నాడు అంటే, నాకు ఆ గోపురాలను చూస్తూ ఆ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటే కలిగే ఆనందం, ఆ స్వర్గంలో కానీ ఆ మోక్షంలో కానీ కలుగుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకు వచ్చింది? మీరు నిజంగా నా యందు దయ కలిగి ఉంటే నన్ను భూమి మీదే మళ్ళీ పారేయండి, నా ఆయుర్దాయం పెంచండి, కావాలంటే ఇంకో 10 ఏళ్ళు స్వామివారి సేవ చేసుకుంటానన్నారు. సగుణారాధనలో కూడా ఇంత విశేషం ఉందండి. ఇదే భక్తి మార్గంలో ప్రత్యేకత. చేయాలి, శ్రద్ధగా చేయాలి, చాలా ప్రేమతో చేయాలి. కానీ చేస్తున్నప్పుడే దాని తత్వాన్ని గమనిస్తే ఈ సగుణారాధన అనే బంధనం నుంచి విడిపడగలుగుతాం. విడిపడాలి, తప్పదు. లేకపోతే మనుషుల పట్ల ప్రేమలాగే, మానవ బంధాలాగే ఈ విగ్రహ బంధాలు కూడా ఎక్కువైపోతాయి. దాని నుంచి బయటపడాలి, తప్పదు. ఎప్పటికైనా మిగిలేదు ఆత్మ ఒక్కటే. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నా, మన రూపంలో ఉన్నా, అది ఉన్నది ఒకటే, రెండంటూ లేవు అక్కడ. అద్వైతం ఒకటే సిద్ధాంతం. మత్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే, మానవలోకంలోనే ఉండాలని కోరుకుంటున్నారయ్యా, అంచేత నీకు సుప్రభాతం అన్నారు. నిన్ను కీర్తింపగలేను మోక్షమిడినన్ నిర్వాణ పర్వంబునందున మౌనంబుగనుండుటన్న అది ఏదో వింతగా తోచు. నిన్ను కీర్తింపగలేను మోక్షమిడిన నిర్వాణ పర్వంబునందున మౌనంబుగనుండుటన్న అది ఏదో వింతగా తోచు. కావున కళ్యాణ గుణాంబుధి కావున కళ్యాణ గుణాంబుధి సుకవితాపూర్ణ ప్రవాహంబునన్ ఘన సమ్మోహనమైన గానమున ముంగంజేయుమానిత్యమున్. మోక్షమిస్తే నిన్ను కీర్తించలేనయ్యా పద్యాల్లో. మళ్ళీ తెలుగువాడిగా పుడతానో పుట్టను, మళ్ళీ కవిగా అవధానిగా పుడతానో పుట్టను, మళ్ళీ పద్యశక్తి ఉంటుందో ఉండదో. అందుకని ఇలాగే ఉండనివయ్యా, అదేదో మోక్షం నిర్వాణ పరం ఏదో ఉంటాం, శరీరం ఉండదుట, మనస్సు ఉండదుట, బుద్ధి ఉండదుట అంటే ఏమో అవన్నీ నాకేం తెలుసు. ఆ మౌనంగా ఉండడం, అందులో ఉండడం, మహామౌనంలో లీనమవడం అంటే ఏదో విచిత్రంగా ఉంది. అందుకని ఈ కవిగా ఈ గౌరవంతో ఏదో ఇలాగ నాలుగు పద్యాలు పాడుకుంటూ సుఖంగా పొద్దున్న సాయంత్రం అయినా సరే నీ దగ్గర ఒక గంట కూర్చుని ఆ పుస్తకాలు ఏవో మంచిది చదువుకుంటూ కాస్త నీ విగ్రహం ఎదురుగా పెట్టుకుని నీ పాదాలు పట్టుకుని హాయిగా నిన్ను శరణ పెడుతూ కాయేనవాచ మనసా ఇంద్రియేరువా బుద్ధియా ఆత్మనావా ప్రకృతేస్వభావాత్ కరో యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అని మన ఇంట్లో మన పూజామందిరంలో ఉండే నారాయణుని విగ్రహం కానీ, అమ్మవారి విగ్రహం కానీ, గణపతి విగ్రహం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఏదైనా సరే మీరు ఆ పాదాల మీద చెయ్యి వేసి చదవండి ఈ శ్లోకాన్ని. చెయ్యి వేసి ఆ చెయ్యి వేయడానికి స్పర్శకి అంత ప్రాధాన్యం ఉందండి. అన్నీ ఊహించుకుంటామన్నా కుదరదండి. విగ్రహం ఉండాలండి, ఎదురుగా ప్రతిమ ఉండాలండి. మనకొచ్చే దౌర్భాగ్యం ఏంటంటే ఆ బొమ్మ నిండా మనం మళ్ళీ బొట్లెడుతూ ఉంటాం. పెద్ద కర్మ అంటారు దీన్ని. మనం దాని నిండా ఏవో దండలు వేసేస్తూ ఉంటాం. అవి ఏమీ వేయకుండా కేవలం ఆ ప్రతిమని ఆ ఫోటోను చూడండి, ఎంత అనుభూతి కలుగుతుందో. అది పొందాలి. అది అలా పొందితేనే ఇలాంటి పద్యాలు వస్తాయి. నేను కీర్తింపగలేను మోక్షముడిన నిర్వాణ పర్వంబునందున మౌనమ్మగనుండుటన్న అది ఏదో వింతగా తోచు. కావున కళ్యాణ గుణాంబుధి, కళ్యాణ గుణాలకి సాగరం లాంటి వాడివి కదా. సుఖవితా పూర్ణ ప్రవాహంబురన్ ఘన సమ్మోహనమైన గానమున మునగం చేయుమానన్ని కన్ 11,163 పద్యాలు రాసేమయ్యా ఈవేళటికి. ఈ మాట చెప్పే నాటికి ఇన్ని వేల పద్యాలు రాయగలిగామంటే మోక్షం పొందితే రాయగలవా? అవి ఎవరు చదివారో లేదో నాకు అనవసరం. నేను రాసుకుంటే నాకు ఆనందంగా ఉంది కదా, నేను చదువుకుంటున్నాను కదా, ఈ ఆనందంలో నన్ను ఉండనివ్వరాదా? ఈ శరీరం కూడా లేకుండా చేసి మోక్షం ఇస్తానంటే ఏమో ఏమో అదేమన్నా నాకేమో తెలుసా? తెలియని దాని గురించి వెంపర్లాడడం కంటే తెలిసిన దాన్ని ఆస్వాదించడం మంచిది కదా. మొయ్యిలు నీరు నమ్మి చేల నీరు బయలంజల్లు మూర్ఖుడు ఉండు నా అంటాడు చెన్నయ్యశ్వరి. మేఘాలకు వస్తే మేఘ మబ్బులకి అమ్మాయి, మబ్బులకి అమ్మాయి, బోడు వాన వస్తుంది అని తన చేలో అప్పటికే ఉన్న నీరుని పక్క చేలోకి పంపెట్ట కన్నం కొట్టేసి, అంటే మబ్బులకి అమ్మాయి వాన కురుస్తుంది, వాన కురుస్తుంది, చేలో నీళ్లు ఎక్కువైపోతే పంటకు ఇబ్బంది అవుతుంది అని ఉన్న నీరుని కన్నం కొట్టి పక్క చేలోకి పంపెట్ట. పక్క చేరు వాడు బాగుపడ్డాడు, వీడికి వాన కురవలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ చేలో చిందులోకి వస్తాయా? ఇంది ఏది ఇంది ఎత్తు అయింది బల్లం, ఇంది మెరక అయింది బల్లం. మెరక చేలో నీళ్లు బల్లంలోకి పంపిన తర్వాత మళ్ళీ నీళ్లు వస్తాయా? వాన కురుస్తుందని నమ్మితే ఎలాగండి? వాన నమ్ముకుని ఇంట్లో వాటర్ ట్యాంకులో నీళ్లు పారబోసుకుంటామా? వాన నమ్ముతామా, వాటర్ ట్యాంకును నమ్ముతామా? ఇదే లెక్క. మంచిది. అన్నిటికీ మూలం కాబట్టి అమ్మవారిని పూజించాలి, భగవంతుడిని నమ్ముకోవాలి. అమ్మవారిని అంటే ఏ దైవ రూపాన్నైనా పర్వాలి, భగవంతుడే నమ్ముకోవాలి. మానవ బంధాలు ఎంతసేపు నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, అభినయమే అభినయమే అభినయమే. అనుభవానికి రాకూడదు అసలు, అవి మనస్సులో చేరకూడదు, అక్కడే తెంచేసేయాలి. ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం, ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తాం. అది నాటకం కాదు, అదేమీ బాధ కాదు, అందులో ఏమీ మోసం చేసేది ఏం లేదు. అంతవరకు ఉండాలి, అంతవరకే ఉంటాం అంతే. దాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకున్నామంటే వారికంటే ముందు మనం బెంగపడిపోతాం. ఇక్కడ వారికి చేయాల్సిన సేవ కూడా మనం చేయలేం. ఇప్పుడు 804 నాము పుష్కరా ఏ నమః పుష్ట పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ పుష్కరా ఏ నమః. పుష్ట అంటే పోషింపబడేది అని అర్థం ఉన్నట్టే, పోషింపబడినది అని అర్థం ఉన్నట్టే, పుష్కర అంటే పోషించేది అని అర్థం. పైగా పుష్కర శబ్దానికి నానార్థాలు ఉన్నాయి. పుష్కరం పంకజే వ్యోమ్ని పయకరికరాగ్రయోహో ఓషధీద్వీప విహగ తీర్థరాజోరగాంతరే పుష్కరం తూర్య కతూర్య వక్త్రేచ కాండే ఖడ్గఫలేపిచ. 12 అర్థాలు ఉన్నాయి పుష్కరానికి. అందులో మన గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఉన్నప్పుడు వచ్చేటువంటి తీర్థం అనేటువంటి అర్థం కూడా ఒకటి. పుష్కరం పంకజే, పుష్కరం అంటే పద్మం అని అర్థం ఉంది. ఇంకేమున్నాయో 23.5 గంటల్లో చెప్పుకుందాం. సెలవు.